మధ్యయుగములలో తత్వవేత్తలు మరియు వైజ్ఞానికులు కొన్నిసార్లు ఆల్కమీ అను ఒక ఆచారములో పాలు పంచుకునేవారు. ఇది సీసం వంటి చౌకలోహమును బంగారము వంటి విలువైన లోహముగా మార్చుటకు చేయు ప్రయత్నమై ఉండినది. అవును, సీసమును బంగారము వలె కనిపించున్నట్లు లేక ఇతర ద్రవ్యములతో కలిపి బంగారమును పోలియున్నట్లు చేయవచ్చు అని ఆల్కమిస్టులకు తెలుసు. అయితే సీసమునకు నిజముగా బంగారము యొక్క గుణములు ఉండుటకు దాని యొక్క ప్రాథమిక స్వభావములో మార్పు కలగాలని వారికి తెలిసి ఉండినది. అది బంగారము అవ్వవలసి ఉండినది. సరే, ప్రజలకు కూడా ఇదే వర్తిస్తుంది. మన మాటలు, ఆలోచనలు మరియు క్రియలు విడదీయలేని విధముగా మన ప్రాథమిక స్వభావముతో సంబంధము కలిగి ఉన్నవి. కాబట్టి ఏ విధముగా అయితే సీసములో బంగారము యొక్క నిజమైన గుణములు ఉండలేవో, అలాగే భ్రష్టమైన స్వభావములు గల ప్రజలు నిజముగా మంచి కార్యములను చేయలేరు. మన కార్యములు ఎల్లప్పుడూ మన తత్వములను ప్రతిబింబిస్తాయి. బైబిలానుసారమైన నిర్ణయాలు తీసుకునుట అను మన పాఠ్యక్రమములో ఇది 8వ పాఠము మరియు దీనికి అస్తిత్వ దృష్టికోణము మంచిగా ఉండుట అను శీర్షికిచ్చాము. మంచిగా ఉండుటను గుర్చిన ఈ పాఠములో మంచితనము మరియు మన అస్తిత్వము మధ్య ఉన్న సంబంధమును చూస్తూ అస్తిత్వ దృష్టికోణ అన్వేషణను ఆరంభిద్దాము మరియు మనము ఏమై ఉన్నామో దానికి మంచితనము ఏ విధముగా అనుబంధము కలిగి ఉన్నది అను విషయము మీద దృష్టి పెడదాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే ఈ పాఠములలో నైతిక వివేచనలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది అను విషయము బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునుటకు మన మాదిరి అయ్యున్నది. ఈ మాదిరి ప్రతి నైతిక ప్రశ్నలోని 3 ప్రాముఖ్యమైన అంశములను ఉద్ఘాటిస్తుంది. అవి దేవుని వాక్యము, పరిస్థితి మరియు నిర్ణయమును తీసుకుని వ్యక్తి. నైతిక వివేచనలోని ఈ 3 అంశములు ఈ పాఠములలో నైతిక విషయములను చూచుటకు మనం ఉపయోగిస్తున్న 3 కోణములకు అనుసంధానముగా ఉన్నాయి. నిర్ణాయక దృష్టికోణము దేవుని వాక్యమును ఉద్ఘాటిస్తుంది మరియు మన బాధ్యతను గుర్చి దేవుని ప్రమాణములు ఏమి బయలుపరుస్తాయి అనునటువంటి ప్రశ్నలను అడుగుతుంది. నీతిశాస్త్రములోని పరిస్థితుల దృష్టికోణము వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాల మీద దృష్టి పెడుతుంది మరియు దేవుని సంతోషపరచు లక్ష్యములను ఎలా చేరుకోవాలి అనునటువంటి ప్రశ్నలను అడుగుతుంది. అస్తిత్వ దృష్టికోణము మానవుల మీద అనగా నైతిక నిర్ణయములను తీసుకుని వ్యక్తుల మీద దృష్టి పెడుతుంది. దేవుని సంతోషపరచుటకుగాను మనం ఎలా మార్పు చెందాలి అనునటువంటి ప్రశ్నలను ఇది అడుగుతుంది మరియు ఎలాంటి ప్రజలు ఆయనను సంతోషపరుస్తారు. ఈ పాఠ్యక్రమంలోని మిగిలిన పాఠములలో మనము అస్తిత్వ దృష్టికోణము మీద దృష్టి పెడదాము. మునుపటి పాఠములో ఒకదానిలో మనము ప్రస్తావించినట్లు అస్తిత్వ అను పదమును అనేక మంది తత్వవేత్తలు అనేక విధాలుగా ఉపయోగించారు. అయితే ఈ పాఠములలో నైతిక ప్రశ్నలలోని మానవ కోణములను సూచించుటకు ఈ పదమును మనము ఉపయోగిద్దాము. కాబట్టి అస్తిత్వ దృష్టికోణము అను అంశము క్రింద మన స్వభావము, మన గుణము మరియు మనము ఉండవలసిన విధానము మీద దృష్టి పెడదాము. విశేషముగా ఈ పాఠములో ఒక వ్యక్తి మంచిగా ఉండుట అంటే ఏమిటో మనము చూద్దాము. అత్యంత ఘోరమైన పాపులు కూడా కొన్నిసార్లు మంచి పనులను చేస్తారు అని మనకు తెలుసు. అయితే ఒక వ్యక్తి మంచిగా ఉండుట వేరొక విషయమై ఉన్నది. మంచిగా ఉండుట మన గుర్తింపులు, సమర్పణలు మరియు ఉద్దేశములకు సంబంధించినదై ఉన్నది. దీనిని బైబులు ఒక వ్యక్తి యొక్క హృదయము అని వర్ణిస్తుంది. మంచిగా ఉండుటను గుర్చిన ఈ పాఠములో ఉనికి మరియు మంచితనము మధ్య ఉన్న అనుబంధమును బైబిల్ చరిత్రలోని 3 మౌలిక స్థాయిల దృష్ట్యా విశదీకరిద్దాము. మొదటిగా స్వయంగా దేవుని మంచితనమును మరియు దేవుడు వారిని సృజించినప్పుడు మానవులు వాస్తవానికి మంచిగా సృజించబడ్డారు అను సత్యమును చూస్తూ మనము సృష్టికాలమును చర్చిద్దాము. రెండవదిగా మనము పతనమైన కాలమును చూస్తూ పాపము మానవాళి యొక్క మంచితనమును నాశనము చేసిన విధానమును విశదీకరిద్దాము. మూడవదిగా మనము విమోచన కాలమును గురించి మాట్లాడదాము. సృష్టితో అనగా మంచి సృష్టికర్త మంచి లోకమును చేసి దానిని మంచి మానవులతో నింపుటకు ఇష్టపడిన కాలముతో ఆరంభిద్దాము. సృష్టి సమయమందు మంచితనమును గుర్చిన మన సంభాషణ 2 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మనము దేవుడు మరియు ఆయన మంచితనమును గుర్చి మాట్లాడుతూ సమస్త నిజమైన నైతిక మంచితనమును స్వయంగా దేవునిలో నాటబడి ఉన్నది అని వివరిద్దాము. రెండవదిగా తన మంచితనమును ప్రతిబింబించుటకు దేవుడు మానవాళిని ఎలా సృజించాడో మనము వివరిద్దాము. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క వ్యక్తిగత మంచితనమును చూద్దాము. మంచితనము దేవునిలో నాటబడి ఉన్నది అను ఆలోచనను మనము విశదీకరించుచుండగా దేవుని ఉనికి మీద దృష్టి పెడుతూ ప్రత్యేకముగా ఆయన స్వభావమును చూస్తూ ఆరంభిద్దాము. రెండవదిగా ఆయన స్వభావములోని ఒక విశేషమైన అంశము అనగా నైతిక మంచితనము మీద దృష్టి పెడదాము. దేవుని ఉనికిని గూర్చిన క్లుప్త సంభాషణతో మనము ఆరంభిద్దాము. దేవుని ఉనికిని గూర్చి లేఖనములు లెక్కలేనన్ని విషయములను చెబుతాయి. కాని మన ఉద్దేశముల కొరకు ఆయన ముఖ్యమైన గుణములు మరియు ఆయన వ్యక్తిత్వము మధ్య ఉన్న అనుబంధము మీద దృష్టి పెడదాము. సులువుగా చెబితే దేవుని గుణములను ఆయన వ్యక్తిత్వము నుండి వేరు చేయలేము. అవి ఆయన ఎవరో నిర్వచిస్తాయి. ఈ కారణము చేత లేఖనముల రచయితలు దేవుని ఆయన గుణముల ఆధారముగా వర్ణిస్తారు మరియు ఆయనకు పేర్లు కూడా పెడతారు. ఉదాహరణకు 2 కొరింథీ పత్రిక 1:3 ఆయన కనికరము చూపు తండ్రి మరియు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని పిలువబడ్డాడు. ఎహెజ్కేలు గ్రంథము 10:5 ఆయన సర్వశక్తికల దేవుడు. మలాఖీ గ్రంథము 2:17 న్యాయకర్తయగు దేవుడు మరియు హెబ్రీపత్రిక 13:20 సమాధానకర్తయగు దేవుడు. సామెతల గ్రంథము 9:10 ఆయన పరిశుద్ధుడు మరియు 24వ కీర్తన 7-10 ఆయన మహిమగల రాజు. ఇలా అనేక విషయములను చెప్పవచ్చు. కాని అత్యంత ప్రాముఖ్యమైన బిందువు ఏమనగా దేవుని గుణములను ఈ విధముగా గుర్తించుట ద్వారా లేఖన రచయితలు దేవుడు ఒక వ్యక్తిత్వమై ఉన్నాడు అని మనకు బోధించుచున్నారు. వారు ఆయన ప్రాథమిక స్వభావమును వర్ణించుచున్నారు. ఉదాహరణకు 24వ కీర్తనలో దావీదు యెహోవాను మహిమగల రాజు అని పిలిచినప్పుడు దేవుడు కొంత మహిమను కలిగి ఉన్నాడు లేక దేవుడు కొన్నిసార్లు మహిమకరముగా ఉంటాడు అని మాత్రమే అతడు చెప్పలేదు. బదులుగా దేవుని గుణములో ఆయన మహిమ ఒక కీలకమైన భాగమయ్యున్నదని మరియు అది ఆయన వ్యక్తిత్వము నుండి మరియు ఆయన ఉనికి యొక్క కేంద్రత నుండి వేరు చేయబడలేనిది అని అతని ఉద్దేశ్యమై ఉన్నది. మనము దేవుని ఉనికిని పరిగణించుచుండగా దేవుని ప్రాముఖ్యమైన గుణములన్నీ మారనివి అనగా మార్పు చెందనివి అని జ్ఞాపకముంచుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఉదాహరణకు దేవుడు ఒకరోజు పరిశుద్ధునిగా మరొక రోజు అపరిశుద్ధునిగా ఉండలేడు. ఆయన కొన్నిసార్లు సర్వశక్తి మరియు సర్వజ్ఞానమును కలిగి మరికొన్నిసార్లు తన శక్తిని మరియు జ్ఞానమును పరిమితము చేయలేడు. 102వ కీర్తన 25-27 మలాఖీ గ్రంథము 3:6 మరియు యాకోబు పత్రిక 1:17 వంటి అనేక చోట్ల లేఖనము దీనిని బోధిస్తుంది. అయితే సమయమును దృష్టిలో ఉంచుకొని వీటిలో ఒక దానిని మాత్రమే చూద్దాము. యాకోబు పత్రిక 1:17 యాకోబు మాటలను వినండి. జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయిననూ లేదు. సృష్టిలో అనేక మార్పు చేర్పులు జరుగుచున్నప్పటికీ దేవుడు మాత్రం మారడు అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. నేడు దేవుడు లోకమును సృజించుటకు ముందు కలిగి ఉండిన అవే ప్రాముఖ్యమైన గుణములను కలిగి ఉన్నాడు మరియు ఆయన అదే వ్యక్తిత్వమై ఉన్నాడు. ఆయన నిత్యము వరకు అదే వ్యక్తిత్వమై ఉంటాడు. దేవుని ఉనికిని గూర్చి మాట్లాడాము కాబట్టి దేవుడు తనయందు మరియు తనలో కలిగి ఉన్న మంచితనమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. నీతిశాస్త్ర నేపథ్యములో దేవుని మంచితనమును గూర్చి మనము మాట్లాడునప్పుడు ఆయన నైతిక పవిత్రత మరియు పూర్ణత మన మనస్సులో ఉంటుంది. మునుపటి పాఠములలో మనము చూసినట్లు స్వయంగా దేవుడు మాత్రమే నైతికతకు ఉన్నతమైన ప్రామాణికత అయ్యున్నాడు. ఆయన కాక మనము తీర్పు తీర్చబడుటకు మరొక బాహ్య మంచితన ప్రామాణికత లేదు. బదులుగా ఆయన స్వభావమునకు అనుగుణంగా ఉండు ప్రతిదీ మంచిది మరియు ఆయన స్వభావమునకు అనుగుణంగా లేని ప్రతిదీ చెడ్డది. 1 యోహాను పత్రిక 1:5-7 ఈ ఆలోచనను వెలుగు దృష్ట్యా వివరిస్తాయి. అక్కడ యోహాను ఈ మాటలను వ్రాశాడు. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయనయందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచూ సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ వాక్యభాగములో వెలుగు అనున్నది సత్యము మరియు నైతిక శుద్ధతకు రూపకమయ్యున్నది. కానీ చీకటి పాపము మరియు అబద్ధములతో పోల్చబడినది. కాబట్టి దేవునియందు చీకటి లేదు. కాబట్టి ఆయన ఉనికిలోని ప్రతి కోణములో దేవుడు పరిపూర్ణముగా పాపము లేనివాడై ఉన్నాడు. మరొక మాటలో మంచితనము దేవుని ప్రాముఖ్యమైన గుణములలో ఒకటై ఉన్నది. ఇప్పుడు ఆయన ఉనికితో అనుబంధములో దేవుని మంచితనమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు దృష్టికోణముల దృష్ట్యా మరొకసారి ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. ఈ పాఠ్యక్రమములో పలుసార్లు మనము దృష్టికోణముల యొక్క ప్రాముఖ్యతను గూర్చి మాట్లాడిన విషయమును మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. ఉదాహరణకు, మన మాదిరిలో మూడు దృష్టికోణాలు ఉన్నాయి: నిర్ణాయక దృష్టికోణములు, పరిస్థితుల దృష్టికోణములు మరియు అస్తిత్వ దృష్టికోణములు. మరియు ఈ దృష్టికోణములలో ప్రతిదీ నీతిశాస్త్రమంతటినీ ఒక విభిన్నమైన దృష్టికోణములో నుండి చూపుతుంది. సరే, దేవుని గుణముల విషయములో కూడా ఇలాంటిదే వాస్తవమై ఉన్నది. అయితే దేవునిలో అనేక గుణములు ఉన్నాయి కాబట్టి వాటిని గూర్చి ఒక త్రికోణము దృష్ట్యాగాక ఒక విలువైన రత్నము దృష్ట్యా ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. సులువుగా చెబితే దేవుని గుణములలో ప్రతిదీ ఆయన సంపూర్ణ ఉనికిపై ఒక దృష్టికోణమై ఉన్నది. దేవుని గుణములలో ప్రతిదీ మరొక దానిమీద ఆధారపడి ఉంటుంది మరియు మరొక దానిని బయలుపరుస్తుంది. ఉదాహరణకు, దేవుని గుణములలో కేవలం మూడింటిని మాత్రమే పరిగణించండి: అధికారము, న్యాయము మరియు మంచితనము. దేవుని అధికారము మంచిది మరియు న్యాయమైనది, అనగా దేవుడు ఈ అధికారమును కలిగి ఉండుట మంచిది మరియు న్యాయమైనది, మరియు ఆయన తన అధికారమును మంచి మరియు న్యాయమైన మార్గములలో చూపుతాడు. అదేవిధముగా ఆయన న్యాయము అధికారికమైనది మరియు మంచిది. దేవుడు తీర్పులను ఇచ్చినప్పుడు అవి ఎల్లప్పుడూ అధికారికమైనవి మరియు మంచివై ఉన్నవి. ఇదే విధముగా ఆయన మంచితనము అధికారికమైనది మరియు న్యాయమైనది. ఆయన మంచితనము న్యాయమును జరిగించి న్యాయవంతులను దీవిస్తుంది మరియు సమస్త మంచితనము తీర్పు తీర్చబడు అధికారిక ప్రామాణికతను అది స్థిరపరుస్తుంది. సాంప్రదాయకముగా దేవుని సరళత అను శీర్షిక క్రింద దేవుని గుణముల యొక్క పరస్పర అనుబంధమును గూర్చి వేదాంతవేత్తలు మాట్లాడారు. ఈ పదము ద్వారా దేవుడు అనేక సంబంధము లేని భాగముల యొక్క మిశ్రమము అయ్యున్నాడని వేదాంతవేత్తలు ఉద్దేశించుట లేదుగాని ఆయన నిశ్చయమైన నిజాయితీ గల ఐక్య ఉనికి అయ్యున్నాడు అని వారు అభిప్రాయపడుతున్నారు. లేక మన విలువైన రత్నము యొక్క ఉదాహరణను ఉపయోగించినట్లయితే ఆయన అనేక రత్నములు కలిగి ఉన్న ఒక బంగారు గొలుసు కాదుగాని అనేక కోణములు గల ఒకే విలువైన రత్నమై ఉన్నాడు. ఈ వాస్తవమును అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే దేవుని ఉనికిలోని ఏదీ కూడా ఆయన మంచితనమునకు విరుద్ధముగా ఉండలేదు, లేక మనము అనుసరించుటకు ఒక వ్యతిరేక ప్రామాణికతను అందించలేదు అని దీని అర్థమై ఉన్నది. ఉదాహరణకు, ఆయన మంచితనం యొక్క అంతర్భావములకు వ్యత్యాసముగా దేవుని న్యాయమును మనం ఏనాడూ కోరలేము. దేవుని స్వభావములో ఏదైనా ఒక విషయము న్యాయమైనది అంటే అది నిశ్చయముగా మంచిది కూడా అయ్యుంటుంది, మరియు అది మంచిది అయ్యుంటే అది నిశ్చయముగా న్యాయమైనది అయ్యుంటుంది. ఆయన గుణములు ఎల్లప్పుడూ ఒకే స్థిరమైన ఐక్య వ్యక్తిని వర్ణిస్తాయి కాబట్టి అవి ఎల్లప్పుడూ సమ్మతిస్తాయి. నిజమైన నైతిక మంచితనము అంతా దేవుని ఉనికిలో నాటబడి ఉన్నది కాబట్టి దేవుడు మానవాళిని మంచిగా ఉండుట కొరకు సృజించాడు అను వాస్తవమును పరిగణించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అనగా ఆయన వ్యక్తిగత మంచితనమును ప్రతిబింబించుటకు ఆయన మనలను సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయములోని సృష్టి వృత్తాంతము అనేక మంది క్రైస్తవులకు సుపరిచితమైనదే. దేవుడు భూమ్యాకాశములను సృజించి వాటికి రూపమునిచ్చాడు అని మనకు తెలుసు. అవి ఖాళీగా ఉండకుండా దేవుడు వాటిని నివాసులతో నింపాడు అని మనకు తెలుసు. మరియు అవును, సృష్టి వారములోని ఉన్నతమైన పని 6వ దినమున మానవాళి యొక్క సృష్టి అయ్యున్నది. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలలో మోషే నమోదు చేసిన ఈ మాటలను వినండి: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మానవాళి యొక్క మంచితనమును గూర్చిన మన సంభాషణ మనం ఇంతకుముందు చదివిన వచనములలో ప్రస్తావించబడిన మానవాళి యొక్క సృష్టిని గూర్చిన 3 వివరముల మీద దృష్టి పెడుతుంది. మొదటిగా, మానవాళి దేవుని స్వరూపములుగా ఉండుటకు అనగా ఆయన మంచితనమును వ్యక్తపరచు దేవుని యొక్క దృశ్య ప్రతినిధులుగా సృజించబడెను అను వాస్తవమును పరిగణిద్దాము. 2వదిగా, మానవాళి మీద దేవుని ఆశీర్వాదములను గూర్చి మాట్లాడదాము. 3వదిగా, మానవజాతికి దేవుడు పురమాయించిన సాంస్కృతిక ఆజ్ఞను మనము ప్రస్తావిద్దాము. సృష్టియందు మానవాళి కలిగియుండిన దేవుని స్వరూపముతో ఆరంభిద్దాము. ఆదికాండం 1:27 మనము చూసినట్లు మోషే ఇలా వ్రాశాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇప్పుడు వేదాంతవేత్తలు మానవాళిని గూర్చి దేవుని స్వరూపముగా మాట్లాడినప్పుడు వారు చాలాసార్లు తర్కము, ఆత్మీయత, నైతిక స్వభావము, మార్పులేనితనము మరియు మన సొంత నీతిని గూర్చి మాట్లాడతారు. మానవులు కొంతవరకు దేవుడు కలిగి ఉన్న ఈ గుణములను పంచుకుంటారు అనుమాట వాస్తవమే. అయితే ప్రాచీన లోకము స్వరూపములను ఏ విధముగా చూసింది అను విషయమును చూచుట దేవుని స్వరూపమును అర్థము చేసుకునుటకు ఉత్తమమైన మార్గములలో ఒకటై ఉన్నది. ఆదికాండము వ్రాయబడిన కాలములో రాజులు తమ రాజ్యములలో తమ ప్రతిమలను మరియు ఇతర స్వరూపములను నిలబెట్టుట సామాన్యమైన పని అయ్యుండేది. ఆ ప్రతిమలు రాజు యొక్క ప్రతిరూపములు అయ్యున్నాయి కాబట్టి వాటికి మర్యాదను ఇవ్వవలసి ఉండేది. అతనిని ప్రేమించి గౌరవించి అతనికి విధేయత చూపుటను అవి ప్రజలకు జ్ఞాపకము చేసేవి. ఇదే విధముగా సర్వసృష్టికి గొప్ప రాజైన దేవుడు తన సజీవమైన స్వరూపములుగా ఉండుటకు మానవులను నియమించాడు. కాబట్టి మనము ఒక మానవుని చూసినప్పుడు మనకు దేవుని జ్ఞాపకము చేయు ఒక స్వరూపము మనకు జ్ఞాపకము చేయబడుతుంది. మరియు మనము తప్పుగా మానవులను అగౌరపరచినప్పుడు దేవుని స్వరూపమును ధరించుకునిన వారిని మనము అగౌరపరుస్తున్నాము. ఉదాహరణకు దేవుడు ఈ హెచ్చరికను ఇచ్చిన ఆదికాండము 9:6 పరిగణించండి. నరుని రక్తము చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. నరాంతకులకు మరణశిక్ష విధించబడుటకు కారణం వారు మానవ జీవమును తీసినందుకు మాత్రమే కాదుగాని వారు దేవుని స్వరూపముపై దాడి చేయుట కూడా అయ్యున్నది. వారు గొప్ప రాజు యొక్క గౌరవము మీద దాడికి దిగారు. అంతేగాక ప్రాచీన లోకము దేవుని స్వరూపములను దైవిక కుమారత్వముతో అనుబంధపరచేది. విశేషముగా ప్రాచీన రాజులు దేవతల స్వరూపములుగాను దేవుళ్ల కుమారులుగాను పరిగణించబడేవారు. కాబట్టి ఆదికాండములో దేవుడు స్త్రీ పురుషులను తన స్వరూపమందు సృజించినప్పుడు మానవజాతి ఆయన రాజరిక కుమారులుగా ఉంటారు అని ఆయన ప్రకటించాడు. వాస్తవానికి దేవుని ప్రతినిధులు మరియు పిల్లలుగా మానవాళి యొక్క భూమిక మన మంచితనమును గూర్చి మనము వెలికితీయు ఇతర నిర్ధారణలకు ఆధారముగా ఉంటుంది. మనము ప్రతినిధులుగాను బిడ్డలుగాను ఉండాలని దేవుడు కోరాడు. కాబట్టి ఆయన సొంత పరిపూర్ణతలను ప్రతిబింబించు గుణములతో ఆయన మనలను సృజించాడు. అవును, మానవాళి ఖచ్చితముగా ప్రతి విధముగా అపరిమితమైన రీతిలో పూర్ణుడైన దేవుని వలె లేదు. అయితే మనము ఎలాంటి తప్పిదము లేకుండా మరియు ఎలాంటి పాపము లేకుండా ఆయన స్వభావము యొక్క ప్రామాణికతకు అనుగుణంగా సృజించబడ్డాము. ఈ విధముగా మన సొంత ఉనికిలో నాటబడియున్న మంచితనము అను మన సొంత గుణముతో దేవుడు మానవాళిని స్థిరపరచాడు. దేవుని స్వరూపముగా మానవాళి యొక్క సృష్టిని గూర్చిన ఈ దృక్కోణము మానవాళి మీద దేవుడు ఆశీర్వాదమును ప్రకటించాడు అను వాస్తవము ద్వారా నిర్ధారించబడుతుంది. ఆదికాండం 1:28 ఉన్న ఒక మాట మానవాళి సృజించబడినప్పుడు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశమును నమోదు చేస్తుంది. అక్కడ మనం ఇలా చదువుతాము, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఈ పాఠ్యక్రమము అంతటిలో మనము క్రైస్తవ నీతిశాస్త్రమును ఈ విధముగా నిర్వచించాము అని జ్ఞాపకము చేసుకోండి. మానవ వ్యక్తిత్వములు, క్రియలు మరియు క్రియలలో ఏవి దేవుని ఆశీర్వాదములను పొందుతాయి మరియు ఏవి పొందవు అని నిర్ధారించు మాధ్యమముగా పరిగణించబడు వేదాంత శాస్త్రము. ఈ నిర్వచనము ద్వారా మనము మంచితనమును దేవుని స్వభావము దృష్ట్యా మాత్రమే నిర్వచించలేదు గాని ఆయన ఆశీర్వదించు మరియు ఆమోదించు విషయముల దృష్ట్యా కూడా నిర్వచించాము. దేవుడు దీవించు మరియు ఆమోదించు ప్రతిదీ మంచిది మరియు దేవుడు శపించు మరియు ఖండించు ప్రతిదీ దుష్టమయ్యున్నది. కాబట్టి సృష్టి వృత్తాంతములో దేవుడు మానవాళిని దీవించినప్పుడు మానవాళి నైతికముగా మంచిదయ్యున్నది అని అతడు సూచించాడు. విశేషముగా ఆయన ఆశీర్వాదమును పొందుకునుటకు మానవాళి ఏదో చేసినట్లు ఆదికాండం ఎలాంటి సూచనను ఇవ్వదు. భిన్నముగా వారు అప్పుడే సృజించబడినారు కాబట్టి దేవుని ఆశీర్వాదము వారి ప్రవర్తన యొక్క ఉద్ఘాటన కాదుగాని స్వయంగా వారి ఉనికి యొక్క ఉద్ఘాటన అయ్యున్నది. వారిలో మంచితనమును అంతరంగ గుణము ఉన్నది కాబట్టి ఆయన వారిని దీవించాడు. దేవుని స్వరూపముగా మానవాళిని మనము చూశాము కాబట్టి మరియు మానవాళి మీద దేవుని ఆశీర్వాదములను పరిగణించాము కాబట్టి ఇప్పుడు మానవజాతికి దేవుడు పురమాయించిన సాంస్కృతిక ఆజ్ఞను గూర్చి మనము క్లుప్తముగా మాట్లాడవలసి ఉన్నది. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూసినట్లు ఆదికాండం 1:28 మానవాళికి దేవుడిచ్చిన సాంస్కృతిక ఆజ్ఞను నమోదు చేస్తుంది. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని స్వరూపముగా మానవాళి యొక్క భూమికకు అనుగుణంగా భూమి మీద ఆయన సామంతరాజులుగా ఉండి దానిని తన మహిమ కొరకు నింపి లోపరుచుకుని పాలించుట కొరకు దేవుడు మానవాళిని నియమించాడు. ఈ పనిని ఇచ్చుట ద్వారా మానవాళి ఈ పనిని చేయుటకు భౌతికముగా మాత్రమే సామర్థ్యము కలిగి లేదు గాని నైతికముగా కూడా సామర్థ్యము కలిగి ఉన్నది అని దేవుడు సూచించాడు. మనము వాస్తవముగా సృజించబడినప్పుడు దేవుడు నివసించు పరిశుద్ధమైన నీతిగల రాజ్యమును కట్టుటకు మానవులు సామర్థ్యము కలిగియుండిరి. నాశనము కాకుండా మనము దేవుని వ్యక్తపరచబడిన సాన్నిధ్యములో పరిచర్య చేయగలిగేవారము. ఇలా చేయుటకు దేవుడు మన ఉనికిలో మనలను నైతికముగా పవిత్రులనుగా సృజించాడు. మరియు మనము మంచితనము అను గుణమును కలిగి ఉంటిమి, మరియు పాపపు భ్రష్టత్వము నుండి స్వతంత్రులముగా ఉంటిమి. ఫలితంగా మనము నైతికముగా మంచి మార్గములను ఎన్నుకోగలిగాము, మరియు వాటికి అనుగుణంగా కార్యములు చేయగలిగాము. కాబట్టి దేవునిలో మరియు మానవులలో మంచితనము మన సొంత ఉనికిలో నాటబడి ఉన్నది అని మనము చూస్తాము. దేవుని ఉనికి మారనిది, కాబట్టి ఆయన మంచితనము కూడా మార్పు చెందనిది. అయితే విచారకరముగా మానవాళి యొక్క ఉనికి చెడుగా మారిపోయింది. దేవుడు మనలను మంచితనము గలవారముగా సృజించాడు. అయితే మనము చూడబోచున్నట్లు పాపము మన ఉనికిని భ్రష్టము చేసింది, కాబట్టి అది యొక్క మంచితనమునకు మూలముగా ఉండలేదు. సృష్టిలో వ్యక్తపరచబడిన విధముగా మనము మంచితనము మరియు ఉనికి మధ్య ఉన్న అనుబంధమును పరిగణించాము. కాబట్టి ఇప్పుడు పతనము జరిగిన కాలమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. విశేషముగా మానవాళి యొక్క ఉనికిని పాపము ఆటంకపరచి మంచితనమును నాశనము చేసిన విధానమును మనము చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయంలో నమోదు చేయబడిన మానవాళి పాపములోనికి పతనమగుటను గూర్చిన బైబిల్ కథనము మనందరికీ తెలుసు. దేవుడు ఆదాము హవ్వలను సృజించి వారిని ఏదేను తోటలో పెట్టాడు. మరియు తోటలో ఆయన వారికి గొప్ప స్వాతంత్రమును ఇచ్చినప్పటికీ ఆయన వారికి ఒక నిషేధాజ్ఞను కూడా ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును వారు తినకూడదు. అయితే అవును, ఆ ఫలమును తినున్నట్లు సర్పము హవ్వను శోధించింది, కాబట్టి ఆమె తినినది. ఆమె తినిన మీదట ఆ ఫలములో కొంత ఆదామునకు ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. మరియు పాపములోనికి పడిపోవుట వలన దేవుడు ఆదాము హవ్వలను తీవ్ర పరిణామాలతో శపించాడు. మరియు అవి వారికి మాత్రమేగాక వారిలో నుండి వచ్చిన మానవజాతి అంతటికీ అనువర్తించబడినవి. మానవాళి పాపములోనికి పతనమగుట వలన కలిగిన 3 పరిణామాలను మనము ప్రస్తావిద్దాము. మొదటిగా మన స్వభావము యొక్క భ్రష్టత్వమును గూర్చి మనము మాట్లాడదాము. 2వదిగా పతనము వలన మన చిత్తము పాపమునకు బానిసాయింది, కాబట్టి నైతికముగా మంచి పనులను ఎంచుకొను మరియు చేయు సామర్థ్యమును మనము కోల్పోయాము. 3వదిగా నైతికమైన మంచితనమును పూర్తిగా గుర్తించకుండా మనలను అసమర్థులనుగా చేసిన పతనము మన జ్ఞానమును ప్రభావితము చేసిన విధానములను గూర్చి చర్చిద్దాము. మానవాళి పాపములోనికి పతనమైనప్పుడు కలిగిన మన స్వభావముల యొక్క భ్రష్టత్వమును గూర్చి మాట్లాడుతూ ఆరంభిద్దాము. మానవుల యొక్క స్వభావమును గూర్చి మనము మాట్లాడునప్పుడు మన ప్రధానమైన గుణము అనగా మన ఉనికిలోని కేంద్ర అంశములు మన మనస్సులో ఉంటాయి. మనము ఇంతకుముందు చూసినట్లు దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారు పాపము లేకుండా పరిపూర్ణులుగా ఉండేవారు. వారి గుణములు మరియు లక్షణములు అన్నీ మంచిగాను దేవుని సంతోషపరచునవిగాను ఉండేవి. కాబట్టి సృష్టి సమయమందు మానవ స్వభావము నైతికముగా మంచిదిగా ఉండేది అని మనము చెప్పవచ్చు. అయితే పతనము సమయమందు దేవుడు ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి వారిని శపించాడు. ఈ శాపములో భాగముగా మానవ జాతి యొక్క ప్రాథమిక గుణము నైతికముగా మంచిదిగాగాక నైతికముగా చెడ్డదిగా ఉండినట్లు ఆయన వారి స్వభావమును మార్చివేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 12-19 వచనాలలో ఆదామునకు కలిగిన శాపమును గూర్చి పౌలు ఈ మాటలను వ్రాశాడు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికినీ సంప్రాప్తమాయెను. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో ఆదాము చేసిన ఒక్క పాపము మానవాళి అంతా పాపములోనికి పడిపోవుటకు కారణమయ్యింది. మానవాళి మీదికి వచ్చిన అనుసంధాన శాపము మనలో ప్రతి ఒక్కరి స్వభావమును భ్రష్టము చేసి పాపము మరియు మరణమునకు దారితీసింది. రోమాపత్రిక 8:5-8 వచనములను వినండి. అక్కడ పతనము యొక్క పరిణామాలను పౌలు ఈ విధముగా వర్ణించాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంతమాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పతనమైన మానవాళి యొక్క స్వభావము భ్రష్టమైపోయింది కాబట్టి అది ఇక నైతికముగా మంచిదిగా ఉండలేదు. భిన్నముగా మన పతనమైన స్వభావము దుష్టమైనది. మనము పాపమును ప్రేమిస్తాము, దేవుని ద్వేషిస్తాము, ఆయన ధర్మశాస్త్రమునకు విరోధముగా తిరుగుబాటు చేస్తాము. మనము దేవుని సంతోషపరచలేము. మనము ఆయన ఆమోదమును లేక ఆశీర్వాదమును పొందలేము. మన స్వభావము యొక్క భ్రష్టత్వమును గురించి మాట్లాడాము కాబట్టి పతనమునకు పరిణామముగా మానవ చిత్తము పాపమునకు బానిసైన విధానమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. చిత్తమునకు నిర్వచనమును ఇస్తూ మనము ఆరంభించాలి. సాధారణముగా వేదాంతవేత్తలు మన చిత్తమును గురించి మాట్లాడునప్పుడు నిర్ణయములను తీసుకునుటకు, ఎంచుకునుటకు, ఆశించుటకు, నిరీక్షించుటకు మరియు ఉద్దేశించుటకు మనము కలిగి ఉన్న వ్యక్తిగత సామర్థ్యము వారి మనసులో ఉంటుంది. సులువుగా చెబితే మన చిత్తము నిర్ణయములను మరియు ఎంపికలను చేసుకునుటకు మరియు మనము కలిగి ఉండాలని, చేయాలని లేక అనుభవించాలని కోరు విషయములను పరిగణించుటకు మనము ఉపయోగించు సాధనమై ఉన్నది. ఇప్పుడు మన మిగిలిన గుణములు మరియు సామర్థ్యముల వలనే మన చిత్తము కూడా మన స్వభావమును ప్రతిబింబిస్తుంది. పతనమునకు ముందు మానవ చిత్తము పరిపూర్ణమైనదిగా ఉండి దేవుని మరియు ఆయన స్వభావమును ప్రతిబింబించుటకు సృజించబడి నైతికముగా మంచిగా ఉండు మార్గములలో ఆలోచించుటకు మరియు ఎంచుకొనుటకు సామర్థ్యము కలిగి ఉండేది. అయితే పతనమైన తరువాత దేవునికి అయిష్టమైన ఎంపికలను చేయు సామర్థ్యముతో కూడా మానవ చిత్తము చేయబడినది. మనము ఇంతకుముందే చూసినట్లు పతనమందు ఆదాము హవ్వలు దేవునికి విధేయత చూపుటను ఎంచుకునుటకు బదులుగా పాపమును ఎంచుకునుటకు తమ చిత్తములను ఉపయోగించారు. కాబట్టి దేవుడు మానవజాతిని శాపించాడు. ఫలితముగా మన చిత్తములు భ్రష్టమైపోయాయి మరియు దేవుని సంతోషపరచాలనే కోరికను కలిగి ఉండుటను అసాధ్యము చేశాయి. మానవ చిత్తమునకు కలిగిన ఈ శాపమును వర్ణించుటకు రోమాపత్రిక 6-8 పౌలు బానిసత్వము అను రూపకమును ఉపయోగించాడు. పాపము పతనమైన మానవులలో నివసించి మనము ఎల్లప్పుడూ పాపమును ఆశించి దానినే ఎన్నుకొనున్నట్లు మన చిత్తములను బానిసలుగా చేసింది అని అతడు సూచించాడు. పౌలు ఈ మాటలను వ్రాసిన రోమాపత్రిక 8:5-8 వచనములను మరొకసారి వినండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పాపము పతనమైన మానవులను నియంత్రించి దేవుని ధర్మశాస్త్రమునకు లోబడుటను లేక ఆయనకు నచ్చిన ఏ పనినైనా చేయుటను అసాధ్యము చేస్తుంది. ఇప్పుడు మనకు ఇక చిత్తములు లేవు లేక మనము ఒక నిజాయితీ గల ఎంపికలను చేయలేము అని దీని అర్థము కాదు. భిన్నముగా మన స్వభావమునకు అనుగుణముగా ఆలోచించుటను మరియు ఎంచుకునుటను మనము కొనసాగించాము. అయితే మన స్వభావము భ్రష్టమైపోయింది కాబట్టి దేవుని ఘనపరచు మరియు మహిమపరచు ఏ పనినైనా చేయుటకు మనము అసమర్థులమయ్యాము. పాపము మనము ఆలోచించు, మాట్లాడు మరియు చెప్పు ప్రతిదానిని కలుషితము చేస్తుంది. ఇప్పుడు పతనమైన మానవ చిత్తమును గూర్చిన ఈ విశ్లేషణ మొదటి చూపుకు తీవ్రముగా అనిపించవచ్చు. ఎందుకంటే పాపులైన మానవులు కూడా చూచుటకు మంచిగా కనిపించు పనులను చేస్తారు. సరే, ఒక భావనలో దీనిని తిరస్కరించుట మూర్ఖత్వము అవుతుంది. అయితే పతనమైన విమోచన లేని ప్రజలు చేయు పనుల యొక్క నిజమైన స్వభావమును అర్థము చేసుకునుటకు మనం ఎల్లప్పుడూ కొంత లోతుగా ఆలోచించున్నట్లు జాగ్రత్త పడాలి. ఈ పాఠ్యక్రమంలో ఇంతకుముందు ఈ సంక్లిష్టమైన విషయమును వివరించుటకు మనము వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 16:7 చూసిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. అక్కడ వ్రాయబడిన మాటలను మరలా వినండి. పునరుజ్జీవనము పొందని మనుష్యులు చేయు క్రియలు దేవుడు ఆజ్ఞాపించిన విషయములు అయ్యుండవచ్చు మరియు వారికి మరియు ఇతరులకు కూడా ప్రయోజనకరముగా ఉండవచ్చు. అయినను విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడని హృదయములో నుండి అవి వెలువడతాయి కాబట్టి, వాక్యము ప్రకారము సరియైన మార్గములలో చేయబడవు కాబట్టి, దేవుని మహింపరుచుట అనే సరియైన ఉద్దేశ్యముతో చేయబడవు కాబట్టి అవి పాపభరితమై ఉన్నవి మరియు దేవుని సంతోషపరచలేవు, లేక మనుష్యుడు దేవుని కృపను పొందునట్లు చేయలేవు. పునరుజ్జీవనము పొందలేని మానవులు అనగా క్రీస్తు ద్వారా ఇంకా విమోచన పొందని వారి యొక్క నైతిక స్థితిని గుర్చిన బైబిలు బోధను ఈ మాటలు చక్కగా క్రోడీకరిస్తాయి. మరియు కన్ఫెషన్ చెబుతున్నట్లు పునరుజ్జీవనము పొందని ప్రజలు కొంతవరకు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతారు మరియు కొన్ని మంచి పనులను చేస్తారు అను భావన ఉన్నది. మత్తయి వార్త 1:9-11 ఈ మాటలు పలుకుతూ యేసు ఇదే నియమమును బోధించాడు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చాలామంది బయటకు మంచిగా కనిపించు కనీసం కొన్ని పనులైనా చేస్తారు. ఉదాహరణకు తమ పిల్లలను ప్రేమించుట మరియు వారి కొరకు సమకూర్చుట వంటివి. కాబట్టి కనీసం పైపై భావనలోనైనా దేవుడు దీవించు ప్రవర్తన రకములను అవిశ్వాసులు కూడా కనుపరుస్తారు. ఏది ఏమైనా ఈ కార్యములు పాపభరితముగా ఉండి దేవుని సంతోషపరచలేవు అని వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ సరిగానే చెబుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఇట్టి కార్యములు నీతి అవసరతలలోని కొన్నింటిని మాత్రమే నెరవేర్చుతాయి. మన క్రియలు నిజముగా మంచిగా ఉన్నటకు అవి 5 పరీక్షలలో ఉత్తీర్ణతను పొందాలని చూపుతూ కన్ఫెషన్ లేఖన బోధను క్రోడీకరిస్తుంది. మొదటిగా అవి దేవుడు ఆజ్ఞాపించిన పనులై ఉండాలి. రెండవదిగా అవి మనకు మరియు ఇతరులకు ఉపయోగకరముగా ఉండాలి. మూడవదిగా విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన హృదయములో నుండి అవి వెలువడాలి. నాలుగవదిగా అవి సరియైన రీతిలో చేయబడినవై ఉండాలి. ఐదవదిగా అవి సరియైన ఉద్దేశ్యము కొరకు అనగా దేవుని మహిమపరచుట కొరకు చేయబడాలి. ఈ దృష్టికోణము ఈ పాఠ్యక్రమం అంతటిలో మనము తీసుకున్న పద్ధతికి అనుగుణంగా ఉన్నది. మొదటిగా సత్క్రియలు దేవుడు ఆజ్ఞాపించినవై ఉన్నవి అను వాస్తవము, ఆయన వాక్యములో బయలుపరచబడిన విధముగా క్రియలన్నీ దేవుని స్వభావము యొక్క ప్రామాణికతకు అనుగుణంగా తీర్చబడు నిర్ణాయక దృష్టికోణమును పోలియున్నది. రెండవదిగా మంచి ఉపయోగము, సరియైన ఉద్దేశ్యము మరియు సరియైన పద్ధతి అను విషయములు పరిస్థితుల దృష్టికోణములోని వాస్తవములు, లక్ష్యములు మరియు మాధ్యమాలను క్రోడీకరిస్తుంది. మరియు మూడవదిగా సత్క్రియలు విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన హృదయములో నుండి వెలువడుట అను వాస్తవము, నిజమైన సత్క్రియలను దేవునియందు విశ్వాసము ద్వారా పునరుద్ధరించబడిన ప్రజలు మాత్రమే చేయగలరు అను అస్తిత్వ దృష్టికోణమునకు అనుగుణంగా ఉంటుంది. విచారకరముగా పతనమైన మానవాళిగా మన అస్తిత్వములు భ్రష్టమైపోయాయి కాబట్టి విశ్వాసము ద్వారా శుద్ధి చేయబడిన హృదయములు స్వాభావికముగా మనలో లేవు. మన చిత్తము సరియైన ఉద్దేశ్యమును అనగా దేవుని మహిమను ఆశించదు, లేక దాని కొరకు పాటుపడదు. మరియు మనము దేవుని ధర్మశాస్త్రమునకు సమర్పించుకునుటకు నిరాకరిస్తాము. కాబట్టి పునరుజ్జీవనము పొందని ప్రజలు పైపైకి మంచిగా కనిపించు ఎంపికలను తీసుకోగలరు గాని ఈ ఎంపికలు ఏనాడు నిజముగా మంచివిగా ఉండవు. పతనము మన స్వభావమును భ్రష్టము చేసి మన చిత్తమును పాపమునకు బానిసగా చేసిన విధానమును మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పతనము దేవుని ప్రామాణికతను అర్థము చేసుకును మన సామర్థ్యమును నాశనము చేసిన విధానము మీద దృష్టి పెడుతూ మన జ్ఞానమును గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. పతనము నైతిక జ్ఞానమును సంపాదించు మన సామర్థ్యతను పాడు చేస్తుంది అని మాట్లాడుట కొంతమందికి వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే అవిశ్వాసులు బైబిలును తీసుకుని దానిలోని ఆజ్ఞలను అర్థము చేసుకోగలరు మరియు దేవునిని గూర్చి అనేక విషయములు అవిశ్వాసులకు తెలుసు అని లేఖనము స్వయంగా ఉద్ఘాటిస్తుంది. కాని లేఖనములను మనము మరింత దగ్గరగా చూసినప్పుడు పతనమైన మరియు విమోచన పొందని మానవాళి కొంత నిజమైన జ్ఞానమును కలిగి ఉన్నప్పటికీ పతనము దేవుని ఆజ్ఞలను గూర్చిన సరియైన జ్ఞానమును పొందకుండా మనలను ఆటంకపరుస్తుంది అని మనము చూస్తాము. నైతిక జ్ఞానము మీద పతనము యొక్క ప్రభావమును గూర్చిన మన సంభాషణ 3 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా పాపము ప్రత్యక్షతను పొందకుండా మానవాళిని ఆటంకపరచు విధానమును గూర్చి మాట్లాడదాము. రెండవదిగా ప్రత్యక్షతను అర్థము చేసుకోకుండా పాపము మానవాళిని ఆటంకపరచు విధానమును ప్రస్తావిద్దాము. మూడవదిగా మానవులు ప్రత్యక్షతకు విధేయత చూపుటను పాపము ప్రభావితము చేసిన విధానమును పరీక్షిద్దాము. పతనము ద్వారా మానవాళి ప్రత్యక్షతను పొందుకునుట ఆటంకపరచబడిన విధానముతో ఆరంభిద్దాము. పతనము మానవులు ప్రత్యక్షతను పొందకుండా ఆటంకపరిచిన ఒక ఉత్తమమైన మార్గము పరిశుద్ధాత్మ కార్యములైన వెలిగింపు మరియు అంతరంగ నడిపింపు అను వాటిని పరిమితము చేయుట అయున్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పతనమైన మానవులకు పరిచర్య చేయుటకు ఏదో ఒక విధముగా అసమర్థముగా ఉండుట దీనికి కారణము కాదు. బదులుగా ఈ దైవికమైన వరములను మానవాళికి ఇవ్వకుండా ఆపుజేసి దేవుడు వారిని శపించాడు. వెలిగింపబడుట అనగా దేవుడు అనుగ్రహించు జ్ఞానము లేక గ్రహింపుతో కూడిన వరము. అది ప్రాథమికముగా ఎరిగియుండినదైయున్నది. ముఖ్యముగా మత్తయిసువార్త 16:17 పేతురు పొందిన యేసే మెస్సయ్య అను జ్ఞానము వంటిది. అంతరంగ నడిపింపు అనగా దేవుడు అనుగ్రహించు జ్ఞానము లేక గ్రహింపుతో కూడిన వరము. అది ప్రాథమికముగా ఆవేశ సంబంధమైనది లేక అంతఃకరణ ప్రవృత్తి గలదయ్యున్నది. దీనిలో మనస్సాక్షి లేక అంతఃకరణము మరియు మనము ఒక నిర్దిష్టమైన కార్యాచరణ విధానమును చేపట్టవలెనని దేవుడు కోరుతున్నాడనే అవగాహన ఇమిడి ఉన్నాయి. ఒక భావనలో దేవుడు పతనమైన మానవులందరికీ కొంతవరకు వెలిగింపును మరియు అంతరంగ నడిపింపును అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు అవిశ్వాసులు కూడా దేవుని ధర్మశాస్త్రమును గూర్చి స్వభావసిద్ధమైన జ్ఞానమును కలిగి ఉన్నారు. వారిలో అనేక మంది న్యాయమును కోరుతారు మరియు దొంగిలించుట హత్య చేయుట తప్పు అని గుర్తిస్తారు. అదేవిధముగా అవిశ్వాసులు కొన్ని రకముల పాపములను చేసినప్పుడు తమ మనస్సాక్షులు వారిని నిలువరిస్తాయి. అయితే పరిశుద్ధాత్మ విశ్వాసులకు అనుగ్రహించున్నంత వెలిగింపు మరియు అంతరంగ నడిపింపును అవిశ్వాసులకు అనుగ్రహింపడు. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు వారిని ఖండించుటకు మాత్రమే ఆయన వారిలో కార్యము చేస్తాడు. దీనికి కారణము చాలా సులువైనది. ఆయనను ప్రేమించు వారిని ఆశీర్వదించి ఆయనను ద్వేషించు వారిని శపించు విధానములలోనే తనను తాను బయలుపరుచుకునుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. యోహాను సువార్త 17:26 యేసు తన తండ్రితో చేసిన ప్రార్థనలోని ఈ మాటలను పోల్చండి. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను. దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ప్రేమ మరియు ఐక్యతను కట్టుటకు యేసు తనను తాను విశ్వాసులకు బయలుపరుచుకున్నాడు. భిన్నముగా తన విరోధులకు ఆయన తను గూర్చి కొంత జ్ఞానమును మాత్రమే అనుగ్రహిస్తాడు, వారిని తీర్పులోనికి తీసుకుని వచ్చునంత మాత్రమే. పతనమైన మానవాళి ప్రత్యక్షతను పొందకుండా ఆపుచేయుటతో పాటుగా మానవాళి ప్రత్యక్షతను అర్థము చేసుకునుటకు కూడా పతనము ఆటంకము కలిగిస్తుంది. మానవాళి పాపములోనికి పతనమగుట దేవుని ప్రత్యక్షతను అర్థము చేసుకును మన సామర్థ్యతను బహుగా తగ్గించివేస్తుంది. పతనమైన మానవులకు ఇప్పటికీ దేవుని ప్రత్యక్షతలోని అనేక విషయములను తెలుసుకునుటకు అనుమతి ఉన్నప్పటికీ దానిని అర్థము చేసుకునుటకు కావలసిన అనేక నైపుణ్యతలు మనలో లోపిస్తాయి. దేవుని ప్రత్యక్షతలోని మౌలిక బోధనలను అర్థము చేసుకునుటకు అభిజ్ఞా సామర్థ్యతను మనము ఇప్పటికీ కలిగి ఉన్నాము. కాని నైతిక అవగాహన కేవలం అభిజ్ఞా జ్ఞానము మీద మాత్రమే ఆధారపడదు. దానిలో ఒక వ్యక్తి సంపూర్ణముగా పాలివాడై ఉంటాడు. మన నైతిక వివేచనలు కేవలం వాస్తవముల యొక్క సమీక్షలు మాత్రమే కాదు, బదులుగా అనేక అభిజ్ఞాయేతర విషయములు కూడా మన నైతిక విశ్లేషణల మీద ప్రభావము చూపుతాయి. అవి మన భావోద్వేగాలు, మనస్సాక్షులు, సహజ జ్ఞానములు, నమ్మకత్వములు, ఆశలు, భయములు, బలహీనతలు, వైఫల్యములు, దేవుని స్వాభావికముగా తిరస్కరించుట మొదలగునవి. మత్తయిసువార్త 13:13-15 ఉపమానముల ఉపయోగమును యేసు వర్ణించినప్పుడు ఈ సమస్యను గురించి మాట్లాడాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురుగాని ఎంతమాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. పతనమైన మానవులకు దేవుని ప్రత్యక్షతను పొందుకొనుటకు ఇప్పటికీ కన్నులు మరియు చెవులు ఉన్నాయి. అయితే మన హృదయములు దేవునికి మరియు ఆయన సత్యమునకు విరోధముగా కఠినమైపోయాయి. మనము పొందిన ప్రత్యక్షతను సరిగా అర్థము చేసుకోకుండా ఇది మనలను చాలాసార్లు నివారిస్తుంది. ఎఫెసి పత్రిక 4:17-18 ఈ సమస్యను గూర్చి పౌలు ఇలా మాట్లాడాడు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. పతనమందు మానవ స్వభావం యొక్క భ్రష్టత్వము మన హృదయములు కఠినపరచబడుటకు కారణమైంది, మరియు ఈ కాఠిన్యత మనము దేవుని ప్రత్యక్షతను సరిగా అర్థము చేసుకోలేకుండా చేస్తుంది. అనేక విధాలుగా మన తర్కము మరియు జ్ఞానము పనిచేయవలసిన రీతిలో పనిచేస్తాయి, మరియు మనలను తన ప్రత్యక్షతను అర్థము చేసుకునుటకు దేవుడు జవాబుదారులుగా ఉంచుటకు ఇది ఒక కారణమయ్యున్నది. అయితే మనము దేవుని వ్యతిరేకించి ఆయన సత్యమును ఎదురించున్నట్లు పతనము మనలను భ్రష్టము చేసింది. కాబట్టి దేవుని యొద్ద నుండి కలుగు నిజమైన జ్ఞానమును అంగీకరించుటకు బదులుగా మన పాపపు హృదయములు ఆవిష్కరించు అబద్ధములను నమ్మునట్లు మనలను మనము మోసగించుకుంటాము. పతనమైన మానవులు ప్రత్యక్షతను తగిన రీతిలో పొందుకోలేరు, మరియు ప్రత్యక్షతను గూర్చి తక్కువ అవగాహన కలిగి ఉంటారు అని చూశాము. కాబట్టి ఇప్పుడు పతనము వలన ప్రత్యక్షతకు మనము చూపవలసిన విధేయత కూడా భ్రష్టమైపోయింది అను విషయమును చూద్దాము. ఇప్పుడు విధేయత జ్ఞానములో ఒక భాగమయ్యున్నది అని ఆలోచించుట వింతగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షత మనకు జ్ఞానమును ఇస్తుంది అని మనము సాధారణముగా ఆలోచన చేస్తాము, మరియు విధేయత జ్ఞానము ద్వారా కలుగు వేరొక అడుగు అని మనము ఆలోచన చేస్తాము. ఒక భావనలో ఇది వాస్తవమయ్యున్నది. అయితే జ్ఞానము మరియు విధేయత ప్రాముఖ్యముగా ఒకటే అయ్యున్న మరొక భావన కూడా ఉన్నది. ఈ భావనలో ఆయనకు విధేయత చూపు మన సామర్థ్యమును నాశనము చేసి పతనము దేవుని గూర్చిన జ్ఞానమునకు ఆటంకము కలిగిస్తుంది. దేవునికి విధేయత చూపుటలో మన అసమర్థత ఆయన ప్రామాణికతను గూర్చి మనము కలిగియున్న జ్ఞానమును అడ్డుకొను విధానమును అర్థము చేసుకునుటకు జ్ఞానము మరియు విధేయత మధ్య ఉన్న అనుబంధములోని రెండు విషయముల మీద మాత్రమే మనము దృష్టి పెడదాము. మొదటిగా, లేఖనములో విధేయత మరియు జ్ఞానము మధ్య పరస్పర అనుబంధము ఉన్నది. రెండవదిగా, బైబిలులో ఈ రెండు ఆలోచనలను ఒకదాని నుండి ఒకటి విడదీయజాలనివి అని చెప్పగల కొన్ని మార్గములను మనము పరిగణిద్దాము. విధేయత దేవుని గూర్చి మరియు ఆయన ప్రామాణికతను గూర్చిన జ్ఞానములోనికి నడిపిస్తుంది అను ఆలోచనతో ఆరంభిద్దాము. లేఖనములో విధేయత మరియు జ్ఞానము మధ్య పరస్పర అనుబంధము ఉన్నది. ఒకవైపున దేవుని గూర్చిన జ్ఞానము దేవుని పట్ల విధేయతను కలిగిస్తుంది. 2 పేతురు పత్రిక 1:3 వంటి వాక్య భాగములలో దీనిని మనము చూస్తాము. అక్కడ పేతురు ఈ మాటలను వ్రాశాడు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాణి గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నది. ఇక్కడ మన జీవితములలో జీవమును మరియు మంచితనమును కలిగించుటకు జ్ఞానము ఇవ్వబడినది. మరొకసారి మనము ఆశించు పద్ధతినే ఇది అనుసరిస్తుంది. మొదటిగా మనము దేవుని ప్రత్యక్షతను పొందుకొని దానిని అర్థము చేసుకుంటాము. తరువాత దానిని మనము మన జీవితములకు విధేయతతో అనువర్తించుకుంటాము. అయితే దీనికి భిన్నముగా కూడా జరగవచ్చు. లేఖనములో విధేయత జ్ఞానమునకు ఖచ్చితముగా అవసరమైన అర్హత అయ్యున్నది, మరియు దేవుని ప్రత్యక్షతను మన జీవితములలో విధేయతతో అనువర్తించుట ఆయనను గూర్చిన జ్ఞానములోనికి నడిపిస్తుంది. సామెతల గ్రంథము 1:7 మనకు బోధించుచున్నట్లు, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. సామెతల గ్రంథము 15:33 ఇలా వ్రాయబడి ఉన్నది, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఈ వచనములలో మరియు లేఖనమంతటిలోని అనేక ఇతర వచనములలో జ్ఞానము విధేయతలో నుండి వెలువడుతుంది. అనగా మనలను మనము దేవుని ప్రభుత్వమునకు సమర్పించుకొనినప్పుడు మనము ఆయన ప్రత్యక్షతను అర్థము చేసుకుని స్థితిలో ఉంటాము. అయితే మనము దేవుని మీద తిరుగుబాటు చేయునంతగా పతనము మన స్వభావమును మరియు మన చిత్తమును భ్రష్టము చేస్తుంది. వాస్తవానికి మనము ఆయన వాక్యమునకు సమర్పించుకునుటకు అసమర్థులమై ఉన్నాము. మరియు జ్ఞానము విధేయతలో నుండి వెలువడుతుంది. కాబట్టి దేవునికి విధేయత చూపుటలో విఫలమగు ప్రజలు నిజమైన రీతిలో ఆయనను తెలుసుకునుటకు కూడా అసమర్థులై ఉన్నారు. లేక మరొక మాటలో చెబితే, విధేయత జ్ఞానములోనికి నడిపించు విధముగానే పాపము అజ్ఞానములోనికి నడిపిస్తుంది. పతనము వలన కలుగు సమస్యలను చూశాము గనుక విధేయత ప్రత్యక్షతను గురించిన జ్ఞానములోనికి నడిపిస్తుంది. కాబట్టి బైబిలులో ఈ రెండు ఆలోచనలు ఒకదానికొకటి విడిదయ్యజాలనివి అను ఆలోచనను పరిగణించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. లేఖనములో విధేయత మరియు జ్ఞానము అను అంశములు ప్రధానముగా పర్యాయ పదములయ్యున్నవి. కొన్నిసార్లు అవి ఒకదానికి ఒకటి పొందికగలవిగా అమర్చబడతాయి. కాబట్టి ఒక అంశము మరొకదాని తరువాత వచ్చి దానిని వివరిస్తుంది. ఉదాహరణకు హోషియా గ్రంథము 6:6 న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో వినండి. నేను బలి కంటే స్వామిభక్తిలో ఎక్కువ ఆనందిస్తాను, దహన బలుల కంటే దేవుని గురిచిన జ్ఞానము నాకిష్టమైనది. ఈ వచనములో బలికి బదులుగా స్వామిభక్తి మరియు దహన బలుల కంటే దేవుని గురిచిన జ్ఞానము అను మాటలు ఒకదానికొకటి పొందిక కలిగి ఉన్నాయి. అనగా రెండవ మాట మొదటి మాటకు సవరణగా ఉన్నది. కాబట్టి బలి దహన బలులకు పర్యాయ పదముగా ఉన్నది, మరియు స్వామిభక్తి అనగా విధేయతలో ఒక రకము దేవుని గురిచిన జ్ఞానమునకు పర్యాయ పదముగా ఉన్నది. ఇతర సమయాలలో విధేయత లేక జ్ఞానములలో ఒకటి మరొక దాని యొక్క నిర్వచనముగా ఇవ్వబడుతుంది. ఉదాహరణకు యిర్మీయా గ్రంథము 22:16 ఇలా వ్రాయబడి ఉన్నది. అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచూ సుఖముగా బ్రతికెను, అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? ఇక్కడ దేవుని గురిచిన జ్ఞానము దేవునికి ఇవ్వబడిన విధేయత దృష్ట్యా ముఖ్యముగా న్యాయమును జరిగించు ఒక రూపముగా నిర్వచించబడింది. మూడవదిగా మరొక దానికి ఉదాహరణగా ఒకదానిని ఉపయోగించుట ద్వారా లేఖనము కొన్నిసార్లు విధేయత మరియు జ్ఞానము మధ్య ఉన్న పోలికను కనుపరుస్తుంది. హోషియా గ్రంథము 4:1 పరిగణించండి. అక్కడ ప్రవక్త ఇజ్రాయేలును ఈ విధముగా నిందించుచున్నాడు. ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురిచిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇజ్రాయేలీయులు చేయుటలో విఫలమైన 3 విషయములను హోషియా వ్రాశాడు, మరియు అది దేవుని ఉగ్రతకు దారితీసింది. దేశములో సత్యమును కనికరమును దేవుని గురిచిన జ్ఞానమును లేదు. నైతిక ఉదాహరణల ఈ పట్టికలో దేవుని జ్ఞానమును చేర్చుట ద్వారా జ్ఞానము విధేయతలో భాగమయ్యున్నదని మరియు దేవుని తెలుసుకునుటకు మనము నైతిక బాధ్యతను కలిగి ఉన్నామని హోషయా సూచించాడు. ఇప్పుడు విధేయత మరియు జ్ఞానమునకు అర్థము ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండదు. ఏది ఏమైనా మనము దేవునికి విధేయత చూపని ఎడలా మనము ఆయనను తెలుసుకోలేము అను ఒక చాలా ప్రాముఖ్యమైన భావనలో లేఖనము ఈ ఆలోచనలను దగ్గరగా ముడిపెడుతుంది. పతనము మానవాళిని నాశనము చేసింది. ఆదాము హవ్వల మీద దేవుని శాపము వారిలో నుండి స్వాభావికముగా జన్మించిన ప్రతి మానవుని యొక్క స్వభావమును, చిత్తమును మరియు జ్ఞానమును భ్రష్టము చేసింది. దీనికి నైతిక పరిణామాలు చాలా తీవ్రముగా ఉన్నాయి. పతనమైన ఏ మానవుడు కూడా నైతికముగా మంచిగా ఆలోచించలేడు, మాట్లాడలేడు, లేక దేనినీ చేయలేడు. మన ఆలోచనలు, మాటలు మరియు కార్యములన్నీ ఎంతో కొంతవరకు పాపభరితమైనవి, ఎందుకంటే మనము పతనమైన పాపపు ప్రజలమై ఉన్నాము. కాబట్టి మనము నైతికమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడెల్లా దానిలో భాగమయ్యున్న ప్రతి వ్యక్తిని, పతనము ప్రభావితము చేసిన మార్గములను మనము పరిగణించాలి. సృష్టి మరియు పతనము కాలములలో మంచితనము మరియు ఉనికి అను విషయములను పరిగణించాము. కాబట్టి ఇప్పుడు విమోచన కాలమును అనగా రక్షణ కొరకు తనను నమ్మువారిని దేవుడు పునరుద్ధరించి మంచితనము కొరకు వారిని బలపరుచుకాలమును విశదీకరించుటకు సిద్ధముగా ఉన్నాము. విమోచన కాలము పతనమైన వెంటనే దేవుడు ఆదాము హవ్వలను వారి పాపముల నిమిత్తము శపిస్తూ కూడా వారికి కనికరమును చూపిన సమయమందు ఆరంభమైంది. మునుపటి పాఠములలో దీనిని మనము ప్రోటోఎవాంగెలియోన్ లేక మొదటి సువార్త అని పిలిచాము. ఆ సమయమందు పతనములో జరిగిన నష్టమును సరిచేయుటకు ఒక విమోచకుని పంపుతానని దేవుడు ప్రతిపాదించాడు. అయితే విమోచన కాలము పతనములోని ప్రభావములను వెంటనే తొలగించి వేయలేదు. బదులుగా విమోచన ఒక నిదానమైన ప్రక్రియ అయ్యున్నది, మరియు యేసు మహిమలో తిరిగి వచ్చినంతవరకు అది పూర్తి కాదు. అప్పటి వరకు పతనము విశ్వాసులతో సహా మానవులందరి మీద పరిణామాలను కలిగిస్తుంది. అయినను వ్యక్తులు విమోచించబడుచుండగా అవిశ్వాసులు విశ్వాసులగుచుండగా వారు పతనము యొక్క పరిణామాల నుండి ప్రాముఖ్యమైన మరియు అద్భుతమైన మార్గములలో విమోచింపబడతారు. మన మునుపటి సంభాషణ వలనే వ్యక్తిగత విశ్వాసుల యొక్క విమోచనను మనము పతనము తిరగవ్రాయబడిన విధానములలో చర్చిద్దాము. మొదటిగా మన స్వభావము మీద దృష్టి పెట్టి విమోచన మనలోని మంచితనమును ఎలా పునరుద్ధరిస్తుందో చూద్దాము. రెండవదిగా మన మానవ చిత్తము మరియు పాపము నుండి స్వాతంత్రమును గురించి మాట్లాడదాము. మూడవదిగా మనము జ్ఞానము మీద అనగా దేవుని ప్రత్యక్షతను సరి అయిన రీతిలో ఉపయోగించుటకు మన సామర్థ్యం యొక్క పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మనము విమోచించబడినప్పుడు మన స్వభావము ఎలా పునరుద్ధరించబడుతుందో చూస్తూ ఆరంభిద్దాము. మన స్వభావము మన ప్రాథమిక గుణమయ్యుంటుంది అని అనగా మన ఉనికిలోని ముఖ్య భాగము అయ్యుంటుంది అని మీరు గుర్తు చేసుకునవచ్చు. మరియు మనము ఇంతకుముందు చూసినట్లు మన పతనమైన స్వభావము దుష్టమైనదిగా ఉన్నది. మనము దేవుని ద్వేషిస్తాము మరియు పాపమును ప్రేమిస్తాము, మరియు మనము నైతికమైన మంచితనమును కలిగి ఉండుటకు అసమర్థులము. అయితే మనము క్రీస్తునందు విమోచించబడినప్పుడు మన స్వభావము నూతనపరచబడుతుంది. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మనకు మంచి స్వభావమును, అనగా దేవుని ప్రేమించి పాపమును ద్వేషించు స్వభావమును ఇస్తాడు. మనము నిజమైన మంచితనమునకు సమర్థులముగా ఉండునట్లు ఆయన మన నైతిక సామర్థ్యమును పునరుద్ధరిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 36:26 వినండి. అక్కడ దేవుడు క్రీస్తునందు భవిష్యత్తులో కలుగు విమోచనను గురించి మాట్లాడాడు. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. మరియు రోమాపత్రిక 6:6-11 ఈ విషయమును గూర్చి పౌలు ఈ విధముగా మాట్లాడాడు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. పతనమైన మానవులకు పాపభరితమైన హృదయములు మరియు ఆత్మలు ఉంటాయనున్నది పాత మరియు క్రొత్త నిబంధనల రెంటి యొక్క స్థిరమైన సాక్ష్యము అయ్యున్నది. అయితే దేవుడు మనలను విమోచించినప్పుడు ఆయన మనలను పునర్సృష్టిస్తాడు, మరియు మనకు పాపభరితముగాక నీతిగా ఉండు క్రొత్త హృదయములను మరియు ఆత్మలను అనుగ్రహిస్తాడు. ఈ క్రొత్త స్వభావముల ద్వారా మనము మొట్టమొదటిసారిగా దేవుని ప్రేమించి ఆయన వాక్యమునకు సమర్పించుకుని ఆయన ఆశీర్వాదములను పొందుకోగలుగుతాము. అవును, మన విమోచన ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మన క్రొత్త స్వభావములతో కూడా మనము పాపము అను మరకను కలిగి ఉంటాము. ఇందుమూలముగానే మార్కుసువార్త 10:18 యేసు ఈ వ్యాఖ్యను చేశాడు. దేవుడొక్కడేగాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. విమోచించబడిన మానవాళిలో కొంత మంచితనము ఉంటుంది, కానీ మనము దేవుని వలె పరిపూర్ణమైన వారము కాము. అయినను మన నూతన స్వభావముల వలన దేవుడు మనలను అద్భుతమైన రీతులలో ఆశీర్వదించుట సాధ్యమవుతుంది. మన విమోచించబడిన స్వభావమును గూర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకుని మనము విమోచనను అనుభవించుటను ఆరంభించినప్పుడు జరుగు మన చిత్తము యొక్క పునరుద్ధరణను మనము చూద్దాము. మన చిత్తము నిర్ణయించుటకు, ఎంచుకునుటకు, ఆశించుటకు, నిరీక్షించుటకు మరియు ఉద్దేశించుటకు మనము కలిగి ఉన్న వ్యక్తిగత సామర్థ్యము అయ్యున్నది. మనం ఇంతకుముందు చూసినట్లు పాపములోనికి పతనము వలన మన చిత్తములను పవిత్రమైన మరియు నీతిగల మార్గములలో ఉపయోగించుట అసాధ్యమైపోయింది. పౌలు ఈ భ్రష్టత్వమును బానిసత్వముగా వర్ణించి మన పతనమైన విమోచింపబడని చిత్తములు మనలో నివసించు పాపమునకు బానిసలుగా ఉన్నాయని బోధించాడు. ఈ పాప బానిసత్వము వలన దేవుని సంతోషపరచు ఎంపికలను చేసుకునుటకు మనకు సామర్థ్యము లేదు, మరియు ఆయనను సంతోషపరచాలనే ఆశ మనకు ఉండదు. అయితే మనము క్రీస్తునందు విశ్వాసములోనికి వచ్చినప్పుడు మన చిత్తము మీద పాపము కలిగి ఉన్న పట్టు విరిగిపోతుంది. కాబట్టి మనము పాపమును ఆశించుటకు మరియు ఎన్నుకునుటకు బలవంతము చేయబడము. అంతేగాక పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ దేవుని ప్రేమించి ఆయనకు విధేయత చూపునట్లు మన చిత్తములను బలపరుస్తాడు మరియు కదల్చుతాడు. విమోచనలోని ఈ కోణమును గూర్చి దేవుడు యెహెజ్కేలు గ్రంథము 36:27 మాట్లాడాడు. అక్కడ విమోచనతో పాటు కలుగు ఈ ఆశీర్వాదమును ఆయన ప్రతిపాదించాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. ఫిలిప్పీ పత్రిక 2:12-13 పౌలు వ్రాసినట్లు, భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇప్పుడు మన చిత్తం యొక్క పునరుజ్జీవనము మనలోని పాపమును సమస్యను పూర్తిగా పరిష్కరించదు అని మనము గుర్తుంచుకోవాలి. మనము ఇప్పటికీ పాపమును కలిగి ఉన్నాము, కాబట్టి దానితో తరచుగా పోరాడవలసి ఉంటుంది. కానీ తేడా ఇదే, మనము యొక్క పాపమునకు బానిసలముగా ఉండము మరియు దానిననుసరించి నడుచుకునుటకు బలవంతము చేయబడము. ఆయనను పాపమును ఎదురించుట చాలా కష్టమైన పని అయ్యున్నది. ఈ సంఘర్షణను గూర్చి రోమాపత్రిక 7:21-23 పౌలు వర్ణించాడు. అక్కడ క్రైస్తవ జీవితమును గూర్చి అతడు ఈ మాటలను వ్రాశాడు. కాబట్టి మేలు చేయగూరు నాకు, కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. మానవ చిత్తమును గూర్చిన బైబిలు బోధను మనం ఈ విధముగా క్రోడీకరించవచ్చు. సృష్టియందు మన చిత్తము పాపము చేయగలిగేది మరియు పాపమును ఎదురించగలిగేది కూడా. కాని మానవాళి పాపములోనికి పడిపోయిన తర్వాత పాపమును ఎదురించు సామర్థ్యమును మనము కోల్పోయాము. అదే సమయంలో పాపము ఒక యజమాని వలె మనలో నివసించుటకు వచ్చి మన చిత్తములను బానిస చేసుకుంది. విమోచనలో మన చిత్తములు పునరుద్ధరించబడినవి మరియు పాపపు ఏలుబడి కొట్టివేయబడింది. కాబట్టి మరొకసారి మనము పాపమును ఎదిరించగలుగుతున్నాము మరియు పాపమునకు విరోధముగా మనలను బలపరుచుటకు మరియు పురికొల్పుటకు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. దురదృష్టవశాత్తు మన ప్రస్తుత విమోచన స్థితిలో కూడా పాపము మనలో నివసిస్తూ పాపపు ప్రభావము మరియు పరిశుద్ధాత్మ ప్రభావం మధ్య సంఘర్షించున్నట్లు చేస్తుంది. అయితే మన విమోచనను పూర్తి చేయుటకు యేసు తిరిగి వచ్చినప్పుడు మనలో నివసించు పాపం యొక్క ఉనికి నుండి స్వతంత్రులమై పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రభావితము చేయబడి ఇక నిన్నడూ పాపమును ఎన్నుకోము. ఇప్పటి వరకు మనము మన స్వభావమును మరియు చిత్తమును పరిగణించాము. కాబట్టి మనము విమోచింపబడినప్పుడు మన జ్ఞానము యొక్క పునరుద్ధరణను గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మునుపటి వలె జ్ఞానమును గూర్చిన మన సంభాషణ 3 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మనము ప్రత్యక్షతను పొందుకొనుటను గూర్చి మాట్లాడదాము. రెండవదిగా ప్రత్యక్షతను గూర్చి మనము కలిగియున్న అవగాహన. మూడవదిగా ప్రత్యక్షతకు మనము చూపు విధేయత. విమోచనలో మనము ప్రత్యక్షతను పొందుకొనుట పునరుద్ధరించబడు విధానమును చూస్తూ ఆరంభిద్దాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే పతనము ప్రధానముగా అవిజ్ఞాత్మకమైన జ్ఞానము లేక అవగాహన అను దేవుని వరమైన పరిశుద్ధాత్మ వెలిగింపును పొందకుండా మానవాళిని నివారిస్తుంది. అలానే పతనము ప్రధానముగా భావనాత్మక లేక సహజ జ్ఞాన జ్ఞానము లేక అవగాహనను దేవుని వరమైన పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ నడిపింపును పొందకుండా మానవాళిని నివారిస్తుంది అని కూడా మనము చూశాము. అయితే విమోచనలో ఈ పరిశుద్ధాత్మ పరిచర్యలను పొందుకొనుటకు మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనలను ఖండించుటకు కావలసినంత ప్రత్యక్షతను మాత్రమే మనకు ఇచ్చుటకు బదులుగా ఆత్మ మనలను సువార్త యొక్క సత్యమును గూర్చి మరియు మన రక్షణలో భాగమయ్యున్న అనేక ఇతర సంగతులను గూర్చి ఒప్పిస్తుంది. ఆయన మన మనస్సాక్షులను దేవుని స్వభావం పట్ల సున్నితముగా చేసి మనకు దైవిక జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు 1 యోహాను పత్రిక 2:27 యోహాను పలికిన మాటలను వినండి. పరిశుద్ధుని అభిషేకము అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్నది. మరియు ఎఫెసి పత్రిక 1:17 పౌలు వెలిగింపు మరియు అంతరంగ నడిపింపును గూర్చి ఈ విధముగా మాట్లాడాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రత్యక్షతను పొందుకొను మన శక్తిని పునరుద్ధరించుటతో పాటుగా విమోచన ప్రత్యక్షతను గూర్చిన మన అవగాహనను కూడా మరొకసారి పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా పునరుద్ధరిస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్లు పతనము మనలను దేవునికి విరోధులనుగా చేసి ఆయన సత్యమును ఎదిరించున్నట్లు పురికొల్పుతుంది. కాబట్టి దేవుని యొద్ద నుండి కలుగు నిజమైన జ్ఞానమును స్వీకరించుటకు బదులుగా మనము అబద్ధములను నమ్మునట్లు మోసపోయాము. అయితే మనము రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయములను మార్చుతాడు కాబట్టి మనము దేవుని ద్వేషించుటకు బదులుగా ఆయనను ప్రేమిస్తాము. దేవుడు బయలుపరచు సత్యములను మనము అర్థము చేసుకున్నట్టుకు గాను ఆయన మన హృదయములను నూతనపరుస్తాడు. 1 కొరింథీ 12:12-16 ప్రత్యక్షతను గూర్చి మనము కలిగి ఉన్న విమోచింపబడిన అవగాహనను పౌలు ఈ విధముగా వివరించాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. దేవుని ఆత్మ మనలో నివసించకుండా మనము దేవుని సత్యమును అర్థము చేసుకోలేము. దేవునిపై మనము చేయి తిరుగుబాటు మన తర్కమును కప్పివేస్తుంది. కాబట్టి దేవుని స్వభావము మరియు కార్యములను గూర్చి సమస్త విధములైన తప్పిదములను మనము నమ్ముతాము. కానీ పరిశుద్ధాత్మ మన హృదయములను మరియు మన మనస్సులను కాచి మనలను మోసగించు పాపం యొక్క సామర్థ్యతను నాశనము చేసి మనము ప్రత్యక్షతను అర్థము చేసుకున్నట్లు మనలను బలపరుస్తాడు. కొలసీ 1:9 పౌలు సెలవిచ్చిన మాటలను వినండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మసంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు బలపరచబడవలెననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుని ప్రత్యక్షతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన ఏ ఒక్క విశ్వాసికి లేదు అని పౌలుకు తెలుసు. కాబట్టి కొలసీ పట్టణములో ఉన్న విశ్వాసులు మరింత అవగాహనను పొందుకోవాలని అతడు తరచుగా ప్రార్థించాడు. వారి వలెనే మన సొంత అవగాహన కూడా పెరుగుటకు గాను మనకు కూడా పరిశుద్ధాత్మ యొక్క నిరంతర పరిచర్య అవసరమై ఉన్నది. ఇప్పటి వరకు ప్రత్యక్షతను పొందుటకు మనకు అవకాశం ఇచ్చుట ద్వారా మరియు ప్రత్యక్షతను గూర్చిన సరియైన అవగాహనను పొందుకునుటలో మనకు సహాయము చేయుట ద్వారా విమోచన మన జ్ఞానమును పునరుద్ధరిస్తుంది అని మనము చూశాము. ఇప్పుడు ప్రత్యక్షత పట్ల విధేయతను పెంపొందించుట ద్వారా విమోచన మన జ్ఞానమును పునరుద్ధరించు విధానమును గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ పాఠములో ఇంతకుముందు విధేయత మరియు జ్ఞానము మధ్య ఉన్న అనుబంధమును మనము 2 మార్గములలో వర్ణించాము. 1, లేఖనములో విధేయత మరియు జ్ఞానము మధ్య పరస్పర అనుబంధము ఉన్నది. 2, బైబిలులో ఈ 2 ఆలోచనలు ఒకదాని నుండి ఒకటి విడదీయలేనివి. మరియు విమోచన ప్రత్యక్షత పట్ల విధేయత చూపుటను పెంపొందించు విధానమును గూర్చిన మన సంభాషణ అదే పద్ధతిని అనుసరిస్తుంది. 1, విమోచన మరియు విధేయత మధ్య ఒక పరస్పర అనుబంధము ఉన్నదను వాస్తవమును గూర్చి మనము మాట్లాడదాము. 2, బైబిలులో ఈ 2 ఆలోచనలను ఒకదాని నుండి ఒకటి విడదీయజాలనివి అని చెప్పుగల కొన్ని మార్గములను మనము పరిగణిద్దాము. విమోచన విధేయతలోనికి నడిపిస్తుంది అను వాస్తవమును చూస్తూ ఆరంభిద్దాము. విమోచనలోని ముఖ్యమైన లక్షణములలో ఒకటి విశ్వాసుల యొక్క జీవితములలో అది కలిగించు విధేయత అయ్యున్నది అని లేఖనము స్పష్టము చేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మరియు నిలిచియుండు శక్తితో విశ్వాసులు మిగిలిన లోకములో ఉన్నవారికంటే వేరుగా వ్యవహరిస్తారు. పతనమైన మానవాళి దేవుని ద్వేషిస్తుంది మరియు ఆయనకు విధేయతను చూపలేదు. అయితే విమోచింపబడిన మానవాళి దేవుని ప్రేమిస్తుంది మరియు ఆయనకు విధేయతను చూపుతుంది. అపోస్తలుడైన యోహాను 1 యోహాను 3:3-6 వంటి చోట్ల వలె ఈ ఆలోచనను గురించి తరచుగా వ్రాశాడు. అక్కడ అతడు వ్రాసిన మాటలను వినండి. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినేయడల దీని వలననే ఆయనను ఎరుగియున్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన ఎందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకునెనో అలాగే తానునూ నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనమాయన ఎందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము. లేఖనములు ఈ ఆత్మకార్యమును గూర్చి చాలాసార్లు ఆత్మఫలముల దృష్ట్యా మాట్లాడతాయి. ఉదాహరణకు మారుమనస్సుకు అనుగుణంగా ఉండు ఫలములను ఫలించమని బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులను కోరాడు. మరియు గలతీ 5:5 అవిశ్వాసుల జీవితములలో పాపము జరిగించు చెడు క్రియలను మరియు విశ్వాసుల జీవితములలో పరిశుద్ధాత్మ జరిగించు సత్క్రియలను పౌలు వ్యత్యాసపరిచాడు. మరియు గలతీ పత్రిక 5:22-27 వచనాలలో పౌలు వ్రాసిన మాటలను వినండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆయన నిలిచి ఉండు మరియు విమోచించు సాన్నిధ్యము ద్వారా పరిశుద్ధాత్మ మన జీవితములలో నీతి ఫలములను అనుగ్రహిస్తాడు. మనము అనేక నైతిక మరియు ఆత్మీయ గుణములను కనుపరచునట్లు, అనేక విధాలుగా దేవునికి విధేయతను చూపునట్లు ఆయన మనలను నడిపిస్తాడు. విమోచన విధేయతలోనికి నడిపిస్తుంది అను వాస్తవమును చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఆలోచనలు ఒకదాని నుండి మరొకటి విడదీయజాలనివి అను వాస్తవములను చూద్దాము. విమోచించబడుట అంటే దేవునికి విధేయత చూపుట అయ్యున్నది. విమోచన మరియు విధేయత ఒకే విషయములయ్యున్నవి అని లేఖనములోని అనేక వాక్య భాగములు సూచిస్తాయి. సాధారణంగా విశ్వాసులు అనగా దేవునికి విధేయత చూపువారు అని నిర్వచించుట ద్వారా అవి ఇలా సూచిస్తాయి. కొన్నిసార్లు క్రీస్తును స్వీకరించుట విధేయత కార్యము కాబట్టి ఇలా సూచించబడింది. దీనిలో క్రీస్తునందు విశ్వాసము మరియు మన పాపముల నుండి మారు మనసు వంటి విషయములు భాగమయ్యున్నాయి. ఉదాహరణకు 1 పేతురు పత్రిక 1:22-23 అపోస్తలుడు ఈ ఉపదేశమును ఇచ్చాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ పేతురు మనము తిరిగి జన్మించినప్పుడు క్రీస్తులోనికి పొందిన మారు మనస్సును గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ మారు మనస్సును సత్యమునకు విధేయత చూపుటగా అతడు గుర్తించాడు. మరికొన్నిసార్లు విమోచన విధేయతతో సరిపోల్చబడింది. ఎందుకంటే విమోచించబడిన ప్రజలు అనేక భిన్నమైన విధానములలో దేవునికి విధేయత కలిగి ఉంటారు. మనము ఆయనను ప్రేమించుచున్నాము కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. హెబ్రీపత్రిక 5:9 చెబుతున్నట్లు యేసు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఈ నేపథ్యంలో హెబ్రీపత్రిక రచయిత పరలోకమందు యేసు యొక్క కొనసాగుచున్న యాజకత్వ కార్యమును గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు దానిలో ఆయన మన పక్షమున చేస్తున్న నిరంతర విజ్ఞాపనము ద్వారా మన రక్షణను కాపాడుచున్నాడు. తమ జీవితములలో ఆయనకు విధేయత చూపువారందరి కొరకు, అనగా నమ్మి పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరి కొరకు ఆయన ఇలా చేయుచున్నాడు. విమోచన మరియు విధేయత మధ్య ఉన్న అనుబంధమును మనము పరిగణించుచుండగా మనము మనసులో ఉంచుకోగోరుచున్న విషయము ఇదే. విమోచన దేవుని పట్ల విధేయతను కలిగిస్తుంది. మరియు దేవుని పట్ల విధేయత దేవుని గూర్చి మరియు ఆయన మార్గములను గూర్చిన జ్ఞానమును కలిగిస్తుంది. పతనము మన జ్ఞానమును కొంతవరకు భ్రష్టము చేసి మనము దేవునికి విధేయతను చూపటను అసాధ్యము చేసిన విధానమును మరొకసారి జ్ఞాపకము చేసుకోండి. అదేవిధముగా దేవునిని గూర్చిన జ్ఞానమును కలిగించు మన విధేయతను పునరుద్ధరించుట ద్వారా ఒక విధముగా విమోచన పతనము యొక్క శాపమును తిరగవరాస్తుంది. విమోచన దేవునిని గూర్చిన మన జ్ఞానమును పునరుద్ధరిస్తుంది అను వాస్తవము యొక్క వెలుగులో లేఖనము చాలాసార్లు విమోచనను దేవునిని గూర్చిన జ్ఞానము దృష్ట్యా క్రోడీకరిస్తుంది అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. ఆ జ్ఞానములో కొంతవరకు అభిజ్ఞా సంబంధమైన విషయములు, అనగా సువార్త వాస్తవములను తెలుసుకునుట వంటివి ఉన్నాయి. అయితే దానిలో అనుభావిక మరియు అనుబంధ జ్ఞానము కూడా ఉన్నది. ఉదాహరణకు ఒక వ్యక్తి మనకు తెలుసు అని మనము చెప్పుట వంటివి. 36:10, దానియేలు గ్రంథం 11:32 మరియు 2 యోహాను పత్రిక 1 వంటి చోట్ల ఈ బోధను మనము కనుగొంటాము. 17:3 యేసు ప్రార్థించినట్లు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి విమోచన కాలములో మన అంతర్గత మంచితనము, మన స్వభావము యొక్క పునరుజ్జీవనములో, మన చిత్తము యొక్క పునరుద్ధరణలో మరియు దేవునిని గూర్చిన నూతనమైన జ్ఞానములో పునరుద్ధరించబడుతుంది. ఈ విధముగా మన అస్తిత్వములు విమోచించబడుట ద్వారా మనము సత్క్రియలను చేయు సామర్థ్యమును పొందుకుంటాము. దేవుడు దీవించు కార్యములను గూర్చి మాట్లాడుట, ఆలోచన చేయుట మరియు అట్టి కార్యములను చేయుట. ఈ పాఠములో మన అస్తిత్వ దృష్టికోణ అన్వేషణను మంచితనము మరియు ఉనికి మధ్య ఉన్న అనుబంధమును చూస్తూ ఆరంభించాము. మనము మంచితనమును చారిత్రకముగా చూశాము. దృష్టికాలముతో ఆరంభించి మంచితనము దేవుని ఉనికిలో నాటబడి ఉన్నది అని మరియు మానవాళి అంతర్గతముగా మంచిగా సృజింపబడినది అని మనము చూశాము. తరువాత పతనము మానవాళిలోని అంతర్గత మంచితనమును నాశనము చేసి నైతికముగా మంచి ప్రవర్తనను కలిగి ఉనుటకు మనలను అసమర్థులనుగా చేసింది అని చూశాము. చివరిగా విమోచన కాలములో మన అస్తిత్వము యొక్క మంచితనము మనము క్రీస్తునందు రక్షణలోనికి వచ్చినప్పుడు పునరుద్ధరించబడి మనలను నైతికముగా మంచి ప్రవర్తనను కలిగి ఉండ సమర్థులనుగా చేసింది. ఆధునిక లోకములో బైబిలానుసారమైన నిర్ణయములను తీసుకునుటకు మనము కృషి చేయుచుండగా నిజమైన మంచితనములో మన స్వభావమును దేవుని స్వభావముతో పోల్చిచూచుట భాగమయ్యున్నది అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమయ్యున్నది. మనము పతనమై పాపముతో నింపబడిన వారమై దేవుని మంచితనమును ప్రతిబింబించుటలో అసమర్థులమయ్యున్నాము అనున్నది దుర్వార్త అయ్యున్నది. అయితే పరిశుద్ధాత్మ మనకు విమోచనను అనువర్తించినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు మరియు మనకు క్రొత్త స్వభావములను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఆమోదించు మరియు దీవించు విధానములలో జీవించుటకు మనము సమర్థులమై ఉన్నాము. మనము ఈ వాస్తవములను మనసులో ఉంచుకుని ఎడల మన మహిమగల ప్రభువును సంతోషపరచు విధానములలో మన నైతికమైన ప్రశ్నలకు జవాబులిచ్చుటకు గొప్ప సామర్థ్యమును మనము కలిగి ఉంటాము.